శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్నేరు లీల, నారాయణరావు జబ్బు, బాలభవా సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిభావ్ కార్నిక్. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊదీ మహిమను వర్ణించదము. మనము ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణ కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది అది నీది అనే భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు గాని వచ్చే పెక్కు జన్మలయందు గాని మనము తీర్చుకొనలేము. ఊదీ మహిమ, బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును అనగా కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయిచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదని ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవున్నప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించ ఉద్దేశించను? ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిదవలే అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారని బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంట మ్రోతవలే వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండునూ కలిగి ఉన్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవున్నప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదీని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యత కూడా కలదు. అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతల నుంచి విమోచనమును మొదలగునవి వసుగుచుండెను. ఇక ఊదీ గురించిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణమూర్తి రామ్జాని అనే అతడు బాబాభక్తుడు. అతడు రామచంద్ర వామనమోదక్ అనే బాబాభక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని అతనికి చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణజాని ఉద్యోగం మాని స్వయముగా ఆనందాశ్రమము అనే హోటల్ పెట్టెను. అది బాగా వృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంతగా ఉండెను. అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయను. నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలను. అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెతికెను. కానీ ఊదీ కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరవత్తి యొక్క బూడిదను చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాశను. అతడు ఊది రాసిన వెంటనే చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను. ఇద్దరు ఆనందాశ్చర్యములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకనొకప్పుడు బాంద్రాలో ఉండే ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసాను. అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపాను. ఈ వార్త నానాసాహెబ్బు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున నానాసాహెబు రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయినామ జపము చేసి బాబా అనుగ్రహాన్ని అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూశాను. ఆ భక్తుడు ఇంటికి పోవసరికి 3 రోజుల నుంచి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుపై మట్టిని పూసినప్పటి నుంచి తగ్గనని విని మిక్కిలి సంతసించెను. జామ్నేరు లీల. 1904-1905 నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మమలద్దారుగా ఉండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబు ఔషధములన్నీ వాడెను కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయమును వేడెను. షిరిడీలో రామ్ గిర్బువా అనే సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపు గీర్బువా అని అనేవారు. అతని స్వగ్రామం ఖాందేశ్లో ఉండెను. అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకున్నాను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నాయని, అవి జల్గాం వరకు రైలు టికెట్కి సరిపోవునని, కాబట్టి జల్గాం నుంచి జామ్నేర్ పోవుటకు అనగా సుమారు 30 మైళ్ళ దూరము పోవుటకు తన వద్ద ధనము లేదని రామ్గిరిబువా చెప్పెను. అన్నయ్య సరిగ్గా అమరును కాబట్టి అతడు కలత చెందన అవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదీని రామ్గిరిబువాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమని చెప్పెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిరిబువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జల్గాం చేరెను. అచ్చటికి చేరేటప్పటికి అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలోనే ఉండెను. అప్పుడే ఎవరో బాపు గిర్బువా ఎవరు అని కేకవేస్తుండ్రి. బువా అచ్చటికి పోయి తనే అని చెప్పాను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రాలు కట్టి ఉండెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని తోలుకున్నది. టాంగా వేగముగా పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరాను. బండి తోలేవాడు గుర్రములకు నీళ్లు తాగించుటకు తీసుకుపోయాను. బంట్రోతు రామ్గిరిబువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టాను. గడ్డమో మీసంలో నా బంట్రోతు బట్టలు చూచి రామ్గిరిబువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారం తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడననియు, గర్వాల్ దేశపు క్షత్రియుడననియు, నానాసాహెబ్బు ఆ పలహారం పంపించారు కాబట్టి తినుడకు ఎట్టి సంశయాలు వలదనెను. అప్పుడు ఇద్దరూ కలిసి పలహారం చేసి మరల బయలుదేరిరి. ఉషక్కాలం అయ్యేసరికి జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకుంటకై రామ్గిరిబువా టాంగా దిగి 2-3 నిమిషములలో తిరిగి వచ్చెను. అతడు తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలేవాడు కానీ బంట్రోతు కానీ లేవు. బాపు గిర్బువా నోటి నుంచి మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను. అతను నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందచేశాను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గురించి మిగులు ఆందోళన పడుచుండేది. వెంటనే నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనిరి. బాబా మంచి సమయంలో సహాయము పంపెను అని అనుకునిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగిననే వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకర్ను పలహారాలను పంపినందుకు బాపుగిరిబవ ఆయనకు కృతజ్ఞత తెలిపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరూ వచ్చుచున్నది అతనికి తెలియదు, కనుక అతడు ఏమీయూ పంపి ఉండలేదని చెప్పెను. బీవీ దేవ్ గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపూరావు చందోర్కర్ను రామ్గిరి బువాను కలుసుకొని విచారించి సాయి లీలా మ్యాగజైన్లో 13వ వాల్యూంలో 11, 12, 13 గొప్ప వ్యాసములను ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపూరావు చందోర్కరు రామ్గిరి బువాల యొక్క వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవాలు అనే గ్రంథమున 3వ భాగంలో ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్తి నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయు భాగ్యం కలిగాను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడికి పోవలను అనుకున్నాను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలగలేదు, కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచాను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగోగును, వారము రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారంలో కుదిరెను. ఇచ్చట మనము ఆలోచించవలసిన విషయం ఇదే. రోగమున్నన్నాళ్ళు బాబా బతికియుండిరా? శరీరము ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయము ఇది. శరీరము ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరము పోయినది కావున ఆయన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించదరో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబును పొందెదరు. వారు ఎల్లప్పుడూ మన పక్కనే ఉందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాల్బువ సుతార్ బొంబాయిలో ఉండే ప్రముఖ సంకీర్తనకారుడు బాలబువ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వానిని నవయుగ తుకారాము అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేనితన్ని 4 సంవత్సరాల నుంచి ఎరుగుదును అనిది. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడు ఒకటిచే బాలబువ ఇదెట్లు సంభవము అని అనుకొనెను. కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తను ఇట్లనుకొనెను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులేందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిది అప్పాసాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము అర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథే కదా. కులకర్ణి ఠాణాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. 12:00 ఒక పకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయాను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడీ బాబాగారా అని అడిగిరి. వారు ఇట్లు అడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను, వాని ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని. అట్లనుచు దక్షిణను అడిగాను. ఆమె 1 రూపాయి ఇచ్చాను. వారు 1 చిన్న పొట్లముతో ఊది ఇచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయేది. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. భివండిలో తన గుర్రం జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటననే మానుకోవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీర్ గారి రాకను భార్య వల్ల వినెను. ఫకీర్ గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనెను. వెంటనే ఫకీరును వెతుకుటకే బయలుదేరెను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వెతుకుచుండెను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలను. అప్పాసాహెబ్బు ఇచ్చట ఒక నీతిని నేర్చుకునెను. భోజనమైన తర్వాత చిత్రే అనే స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరెను. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను. వారు ముఖ లక్షణములను బట్టి వారు తమ ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకునెను. వెంటనే ఫకీర్ చెయ్యి చాచి దక్షిణను అడిగాను. అప్పాసాహెబు 1 రూపాయిని ఇచ్చాను. వారు తిరిగి అడుగగా ఇంకనూ 2 రూపాయలు ఇచ్చాను. అప్పటికీ అతడు సంతృప్తి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీర్కి ఇచ్చాను. వారు ఇంకనూ దక్షిణ కావాలను అనిరి. అప్పుడు అప్పాసాహెబ్బు వారిని ఇంటికి రావాల్సిందిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్బు వారికి 3 రూపాయలు ఇచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పుడు అప్పాసాహెబ్బు తన వద్ద 10 రూపాయల నోటు కలది అనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పాసాహెబ్బు 10 రూపాయలు ఇచ్చేదను అనెను కనుక ఆ మొత్తాన్ని తీసుకుని పవిత్రపరచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేశాను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియచేయను. బాబా లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలు సమాధి సమయమందు ఇచ్చిరి. అప్పాసాహెబ్బు ఊది పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు అక్షింతలు కూడా ఉండెను. కొంతకాలం పిమ్మట బాబాను షిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్బు ఊది ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడు అయినప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధియగుచుండెను. కావున బాబా ఊదీని పొందే భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలను. హరిభావ్ కర్ణిక్. ఠాణా జిల్లా దహను గ్రామం నుండి హరిభావ్ కర్ణిక్ అనే అతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనుగా ఇవ్వవల్లని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని మెరుపులకు వచ్చుచుండగా నరసింహ మహారాజ్ అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుంచి గబగబా బయటకు వచ్చి హరిభావు ముంజేతిని పట్టుకుని 4 రూపాయి నాకిమ్ము అనెను. కార్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధముగా తాను ఇవ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహమహారాజ్ ద్వారా గ్రహించనని అనుకొనెను. యోగీశ్వరులు అందరూ ఒకటే అనియు ఏకాత్మభావముతో కార్యములు వనర్తురనియు ఈ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు. శుభం భవతు.